जय राधा माधवा कुंज बिहारी,
जय
यशोदानन्दन व्रज जन रंजन,
yeah।
भगवद्गीत की जय। श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय।
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 श्रीमद् भगवद गीता यदातलम् आरव अध्यायम् इरवय ऐदव श्लोकम् शनैः उपरमेत्
उपरमेत्
बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थम् मनः मनस्सुनु कृत्वा किञ्चिदपि न चिन्तयेत्। शनैः शनैरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्। शनैः शनैरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्। शनैः
शनैरुपरमेद्
बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्। శనైః క్రమముగా శనైః ఒకదాని తరువాత ఒకటి ఉపరమేత్ మనుజుడు విరమింపవలెను బుద్ధ్యా బుద్ధిచే ధృతి గృహీతయా నిశ్చితమైన ఆత్మసంస్థం ఆత్మయందు మనః మనస్సును కృత్వా నిలిపి కించిదపి ఇతరమైన దేనిని కూడా న చింతయేత్ తలంపరాదు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణకృపామూర్తి ఎస్సీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మది నెమ్మదిగా మనుజుడు సమాధిమగ్నుడు కావలెను. ఆ విధముగా మనస్సును ఆత్మయందే నిలిపి అతడు ఇక దేనిని గూర్చియూ చింతింపరాదు. భాష్యం: సరి అయిన నిశ్చయము మరియు బుద్ధి ద్వారా మనుజుడు ఇంద్రియ కర్మల నుండి క్రమముగా విరమణను పొందవలెను. ఇదియే ప్రత్యాహారము అనబడును. అనగా నిశ్చయము, ధ్యానము, ఇంద్రియ కర్మల నుండి విరమణ ద్వారా మనస్సును సమాధి యందు లగ్నము చేయవలను. ఆ సమయమున భౌతిక భావన యందు కూరుకొని పోవుట ఎనటి భయము ఏమాత్రము కలుగదు. వేరు మాటలలో దేహమున్నంత వరకు మనుజుడు భౌతిక విషయములను కూడి ఉండవలసి వచ్చినను ఇంద్రియ తృప్తి భావనను మాత్రము కలిగి ఉండరాదు. శ్రీకృష్ణ భగవానుని ప్రియమునకు అన్యమైన ప్రియమును గూర్చి అతడు చింతింపరాదు. ఇట్టి దివ్యస్థితి కృష్ణ పరములకు కర్మలయందు ప్రత్యక్షముగా పాల్గొనుట ద్వారా సులభముగా ప్రాప్తించగలదు. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సాగర రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం రాధాకృష్ణ పాదాన్ సహగణదలితాం శ్రీ విశాఖాన్వితాంశ్చ. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ పిల్లాడు మళ్ళీ గొడవ చేస్తే లేదా మాట్లాడితే నువ్వు బయటికి వెళ్ళి ప్రసాదానికి రా, అర్థమైందా? బయటికి పంపించండి, మధ్యలో గొడవ చేసి నేను మాట్లాడను. ఆరో అధ్యాయం ధ్యాన యోగం. దీనికి ముందల మనం కర్మయోగం, కర్మయోగం కృష్ణ భక్తి రసభావిత కర్మ, అదేవిధంగా ఇంకా దివ్య జ్ఞానం అంటే జ్ఞానయోగం అనుకోవచ్చు. దివ్య జ్ఞానం జ్ఞానయోగం కంటే ఉన్నతమైన చెప్పాలంటే దివ్య జ్ఞానం అంటే ఆధ్యాత్మికమైన పూర్తిగా ఇవన్నీ చదువుకున్నాం ముందల అధ్యాయాల్లో. ఇక్కడ కృష్ణుడు సమాధి గురించి చెప్తున్నాడు గత రెండు శ్లోకాల్లో, అంటే 24 శ్లోకంలో కూడాను సమాధి గురించి చెప్తున్నాడు కృష్ణుడు. సమాధికి ఎలా చేరుకోవాలో చెప్తున్నాడు 24 శ్లోకంలో. 25 శ్లోకంలో సమాధిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎలా సమాధికి చేరుకోవచ్చు? సమాధిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది 25వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. అయితే మరి మీరు అనుకోవచ్చు, మనకి ధ్యాన యోగం అవసరమా? నిజానికి మనం చేసేది ఏంటి? మనం చేసేది ఏమి యోగం మనం ఆచరించేది? మరి దానికి ధ్యాన యోగానికి సంబంధం ఏంటి? ఉందా సంబంధం ఏమైనా? ఉంది. ఎవరైతే భక్తి యోగం సాధన చేస్తారో వాళ్ళు మిగతా అన్ని యోగాలు దాటినట్లే మిగతా అన్ని యోగాల్లో ఉన్నవి కూడా ఆచరిస్తూ ఉంటారు. ఉదాహరణకి నవవిధ భక్తి. భక్తి ఎన్ని విధాలుగా చేయొచ్చు? 9 విధాలుగా. అందులో ఏమేమిటి అంగాలు చూసినట్లయితే ఏమిటివి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, ఆత్మ నివేదన, ఈ విధంగా 9. అందులో స్మరణం అంటే స్మరించడం, అదే ధ్యానం. ఉందా లేదా? ఉంది. అందుకని ఏంటంటే ఎవరైతే భక్తి యోగం చేస్తూ ఉంటారో, నిజానికి చెప్పాలంటే భక్తి యోగంలో కూడా పరిపూర్ణత చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ దశకు చేరుకుంటారంటే శ్రవణం కీర్తనం కంటే కూడా స్మరణం దశకు చేరుకుంటారు. అంటే శ్రవణం కీర్తనం చేయగా వాళ్ళ మనసులో ఇంక వేరే స్మరణ రాదు, వేరేది ఆలోచించలేరు. ఇంకా ఏం ఆలోచిస్తుంటారు? ఎప్పుడు కృష్ణుడి గురించి, కృష్ణుడి యొక్క సేవ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు సమాధికి చేరుకున్నారని అర్థం. అంటే భక్తియుక్త సేవలో చివరి దశ ఏంటి? సమాధి. కానీ శ్రీల ప్రభుపాదులు వారు ఏమని చెప్తున్నారంటే మొదట ప్రచారం, సమాధి తరువాత. ఒకవేళ భక్తిలో ఎవరైనా ముందరకెళ్ళినట్లయితే వాళ్ళు సమాధిలో ఉండగలిగిన స్థితికి వెళ్ళినప్పటికి కూడా సమాధిలో ఉండొద్దు అంటే భజన చేస్తూ. సమాధిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు ఒకే దగ్గర కూర్చొని వాళ్ళు ఎక్కువ ఆహార నిద్రాహార విహారకాలు అన్నీ కూడా వదిలేసి ఏ విధంగా షడ్గోత్సవములు ఒకే దగ్గర ఉండి నామం చేసుకుంటూ ఉంటారు. అలా ఉంటారన్నమాట, ఆ స్థాయికి చేరుకోగలరు. కానీ అలా ఉండవద్దు అని చెప్తున్నారు. ఎందుకని? అలా కూర్చొని ఉంటే నీకొక్కడికే ప్రయోజనం, మరి మిగతా వాళ్ళందరి సంగతి ఏమిటి? కాబట్టి సమాధి తరువాత ప్రచారం మొదట. ఎప్పుడైతే మన శరీరం సహకరించదో ప్రచారం చేయడానికి అప్పుడు సమాధిలోకి వెళ్ళిపోవచ్చు. సమాధిలోకి వెళ్ళడం అంటే నిరంతరం హరినామ సంకీర్తన, కీర్తనీయ సదాహరి. అలా అని ప్రచారం చేస్తూ ఉంటే కీర్తనీయ సదాహరి కాదా? ప్రచారం చేస్తున్నప్పుడు అతను సదాహరిని కీర్తించుతున్నట్లా కాదా? కీర్తిస్తున్నట్లే. ఎందుకని? ప్రచారం ఏదైతే ఉందో అది ఎవరి గురించి చెప్తున్నావు? ప్రచారం అంటేనే కీర్తన కాబట్టి కీర్తిస్తున్నట్లే. కానీ ఇందులో కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. ప్రచారం చేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రచారకులు ఎవరైతే ప్రచారం చేస్తూ ఉంటారో, నిజానికి ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు ఏమనుకోరంటే నేను ప్రచారం చేస్తున్నాను ఇతరులకు యొక్క ప్రయోజనం కోసం చేస్తున్నాను అని ఎప్పుడు అనుకోరు. నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం, నేను సేవలో నియుక్తం అవ్వడం కోసం, నా యొక్క గురువు నాకు ఇచ్చిన ఉపదేశం, కృష్ణుడు నాకు ఇచ్చిన అవకాశం, ఈ ప్రచారం చేయడం కానీ ఏదైనా సేవ చేయడం కానీ అనే విధంగా భావిస్తారన్నమాట. మరి ఇక్కడ చెప్తున్న ఈ శ్లోకంలో మనం చూస్తే ఆత్మసంస్థం మనకృత్వ నాకించిదపి చింతయ్యేది, ఇది చాలా ముఖ్యమైనది. ఏమిటి? ఆ విధముగా మనస్సును ఆత్మయందే నిలిపి, దీని అర్థం మనస్సును ఆత్మయందే నిలిపి ఇక దేనిని గూర్చి చింతించరాదు. ఇప్పుడు నేను చదివిన దాని అర్థం మనస్సుని ఆత్మయందే నిలిపి దేనిని గూర్చి చింతించకూడదు అని చెప్తున్నారు. అంటే మరి మనం ఆత్మ 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 అని మనసు ద్వారా అనుకుంటూ ఇంక దేని గురించి ఆలోచించకుండా ఉండడం అని ఇక్కడ మనసును ఆత్మయందే నిలిపి మరి దేని గురించి చింతించరాదు అంటే ఆహారం గురించి కానీ, మన భార్య బిడ్డల గురించి కానీ, మన చుట్టుపక్కల వస్తువుల గురించి కానీ, పరిసరాల గురించి కానీ ఏమి ఆలోచించకుండా ఒక దగ్గర కూర్చొని ఆత్మ గురించి, నేను ఆత్మని అనుకుంటూ ఉండడమేనా దీని అర్థం? అంతేనా? చాలా మంది ఇదే అనుకుంటారు, ఇలా చేయడమే సమాధి అంటే అని అనుకుంటారు. ఎందుకని మనం చూస్తుంటాం బయట ఒక వ్యక్తి ఇతను సమాధి అయ్యాడంటే ఏం చేస్తారు, వాడికి అతను ఏదో ఒక చిన్న కుంటల్లోనో లేదా ఒక గొయ్యిలోనో కూర్చోబెట్టేసి పైన గది కట్టేస్తారు. అప్పుడు ఏమనుకుంటాం, ఇతను సమాధిలో ఉన్నాడని చెప్తుంటాం మనం కదా. కానీ నిజమైన సమాధి అది కాదు. అదంతా వాళ్ళ యొక్క ఇంద్రియ భోగం కోసం, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం చేసేది. నిజంగా సమాధిలో ఉండేవాళ్ళు అలా చేయరు. ఎలా చేస్తారు, ఏం చేస్తుంటారు, ప్రహ్లాదుడిలాగా. ప్రహ్లాదుడు సమాధిలో ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? ఎందుకని, నిరంతరం హరిని కీర్తిస్తూ ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా తండ్రి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, కాబట్టి ప్రహ్లాదుడు సమాధిలో ఉన్నాడా లేడా? ప్రహ్లాదుడు సమాధిలో ఉన్నాడు. అలా అని అతని చుట్టుపక్కల జరిగేవి చూడడం లేదా, తండ్రితో మాట్లాడడం లేదా, ఇతర బాలుతోటి చెప్పడం లేదా, కృష్ణుడు గురించి చెప్తున్నాడు. ఇది నిజమైన సమాధి. కాబట్టి మిగతావన్నీ కూడా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడం, వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం, మిగతా అనేక రకాల సమాధులు ఏదైతే వాళ్ళు పొందామనుకుంటున్నారో అదంతా వాళ్ళకి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడం లేదా ఇతరులను మోసం చేయడం. కానీ అది ఆత్మని ఉద్ధరించేది కాదు. ఆత్మను ఉద్ధరించడం అంటే సమాధి అంటే యోగ అంటున్నాం, ధ్యాన యోగం. యోగం అంటే ఊరికే ఒక దగ్గర ఏమి చేయకుండా ఒక గది కట్టేసుకొని చుట్టూ బయటికి రాకుండా ఉంటే అది సమాధి కాదు. యోగం అంటే భగవంతుడితో, యోగం అంటేనే కృష్ణుడితో సంబంధం ఉండాలి. కృష్ణుడితో సంబంధం లేనిది యోగమే కాదు. అది కర్మయోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, ఏ యోగమైనా. యోగం అంటే భగవంతుడి గురించి సంబంధాన్ని తిరిగి నెలకొల్పేది. అది కర్మయోగ ద్వారా లేదా ధ్యాన యోగం ద్వారా, అష్టాంగ యోగం, ఇదంతా ఏ యోగం అయినా సరే, భక్తి యోగం. పూర్తి స్థాయిలో భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరిచేది ఏమిటి? ఏ యోగం? జ్ఞానయోగమా, ధ్యాన యోగమా, అష్టాంగ యోగమా, హఠయోగం? భక్తి యోగం. భక్తి యోగం పూర్తిగా భగవంతుడితోటి సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మరి ఇక్కడ చెప్పిన ఈ శ్లోకం మనకి ఎలాగ సంబంధించింది? కొంతమంది అంటుంటారు, అదేంటి ఈ ప్రభుపాదుల వారు మొత్తం ధ్యానయోగంలో, అష్టాంగ యోగంలో అంటే జ్ఞానయోగంలో అన్నింటిలో కూడా భక్తి గురించే చెప్తున్నారు అని కొంతమంది పండితులు అంటారు. నిజానికి వాళ్ళు పండితులు కాదు, వాళ్ళు పండితులు అనుకొని భావిస్తూ వాళ్ళు ప్రభుపాదుల వారి గురించి అనేక విధాలుగా చెప్తుంటారు అన్నమాట, ఇలా చేశారేంటి అంత. అది వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆ పండితులకి వీటన్నిటి యొక్క లక్ష్యం కూడా ఏమిటి, భక్తి యోగమే. అందుకే కృష్ణుడు చివరిలో ఏం చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. శరణాగతి అంటేనే భక్తి, భక్తి లేనిదే శరణాగతి లేదు, శరణాగతి లేనిదే భక్తి లేదు. ఇంకెందులో కూడా శరణాగతి అనేది ఉండదు. ధ్యానంలోనో జ్ఞానంలోనో శరణాగతి అనేది ఉండకపోవచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకని, జ్ఞానం ఎవరైనా ఒకళ్ళు పుస్తకాలు చదివి తను సొంతగా విచారిస్తూ జ్ఞానం తెలుసుకోవచ్చు, లేదా ధ్యానం తనకై తాను ఒక చోట కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టి. కానీ మామేకం శరణం రజ, భక్తిలోనే శరణాగతి. సేవ చేయాలంటే ఒకళ్ళ కింద ఉండి మనం సేవ చేయాలి, ఎవరో ఒకళ్ళ కింద, ఎవరో ఒకళ్ళకి సేవ చేయాలి. ఆ ఒకళ్ళు ఎవరు? కృష్ణుడు లేదా కృష్ణుడు యొక్క శుద్ధ భక్తులు. కాబట్టి ఎవరైతే ఈ పండితులు అనుకుంటున్నారో, ఏంటి ప్రతి చోట కృష్ణుడు అంటే కృష్ణుడు యొక్క భక్తియుక్త సేవ గురించే ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యవంతులు అవ్వాలి అని చెప్తున్నారని వాళ్ళకి ఇదన్నమాట సమాధానం. తెలివైన వాళ్ళైతే ఇది అర్థం చేసుకోగలరు, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళైతే ఇది విన్నాక కూడా ఇంకా మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. ఆ వాదన వలన వాళ్ళ యొక్క సమయం, విలువైన సమయం వృధా చేసుకుంటూ ఇక్కడే భౌతిక సంసారంలో ఉంటారు. అంతకుమించి ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ప్రభుపాద వారు అనేక చోట్ల ఎందుకని కృష్ణ చైతన్యవంతులు అవ్వాలి అని ప్రతి చోట రాస్తున్నారంటే కారణం ఇది. ఇవన్నీ కూడా చివరికి మనల్ని కృష్ణ చైతన్యవంతులు అవ్వమనే చెప్తున్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఈ శ్లోకంలో చూస్తే శనై శనై అనే పదం కూడా మనం గమనించాలి. ఏంటి, క్రమక్రమంగా. చాలామంది ఏమనుకుంటారంటే ముఖ్యంగా ఈ కలియుగంలో అందరికి కూడా ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ట్రాక్, వెంటనే ఇప్పుడు మనకు వచ్చేసినాయి రకరకాల కోర్సులు. ఏమిటవి? ఇంటర్మీడియట్ రెండేళ్ల బదులు ఒక సంవత్సరంలోనే ఇంటర్మీడియట్, మూడేళ్ల డిగ్రీ బదులు ఒక సంవత్సరంలోనే డిగ్రీ, ఇవన్నీ వచ్చేసినాయి కోర్సులు. కానీ దానికి అంతగా విలువ లేదనుకోండి, అది వేరే విషయం. కానీ పేరుకి పూర్తి చేయాలనే ఉద్దేశం మీద అందరూ ఆ కోర్సులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన సంస్థకు కూడా ఈ హరే కృష్ణ ఉద్యమంలో చేరిన వాళ్ళు కొంతమంది, అందరూ కాకపోవచ్చు, కొంతమంది ఆశిస్తారు ఏమిటంటే, నాకు తెలిసిన కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, నన్ను ప్రశ్నించారు, అవును నేను జపం 6 నెలలు చేస్తే నేను కృష్ణుని చూడగలనా అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. ఎందుకంటే ఇవి జనంలో అటువంటి అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా కలియుగంలో వాళ్ళకి ఎటు శాస్త్రంలో కొంచెం కూడా పరిజ్ఞానం, ఏమాత్రం అవగాహన లేదు, కాబట్టి ఇటువంటి ప్రశ్నలు తలెత్తాయి. ఎందుకని బుద్ధిని ఏమి ఉపయోగించరు ఇక్కడ, అందుకే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు బుద్ధ్యా, బుద్ధిని ఉపయోగించాలి. ఈ బుద్ధిని ఉపయోగించి కింద మనం ఏదైతే చెప్పుకున్నాం, మనసుని ఆత్మయందు ఉంచి ఇక దేని గురించి ఆలోచించరాదు అనేది అర్థం చేసుకోవాలి. బుద్ధిని ఉపయోగించి కృష్ణుడు స్వయంగా ఇదే శ్లోకంలో చెప్తున్నాడు బుద్ధిని ఉపయోగించమని. సాధారణంగా అందరూ దీన్ని బాహ్య అర్థం చూసినట్లయితే మనం ఒక చోట కూర్చొని ఆత్మ గురించి, నేను ఆత్మని, నేను ఆత్మనను, శ్వాస మీద ధ్యాసను, ఇంకేదో 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 పనికిరానివన్నీ వ్యర్థ పేలా పనులు చేస్తూ వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తుంటారు. బాహ్యంగా చూస్తే దీని అర్థాన్ని ఇంకా ఏం చేస్తారు కొంతమంది, ఇది శ్మశాన వైరాగ్యంలాగా ఒక్కసారిగా ఇది వినేసి కాబట్టి ఇంకా దేని గురించి ఆలోచించకూడదు, నాకు ఇంకా భార్య పిల్లలు ఏం అవసరం లేదని ఒక వారం బయటికి వెళ్ళిపోయి వారం అవ్వగానే మళ్ళీ వచ్చేస్తారు ఇంటి. అలా చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారా లేరా? ఉన్నారు. ఏదో స్వామి చెప్పారను, ఏదో పుస్తకం చదివానను. ఎందుకంటే అతనికి విపరీతమైన కష్టాలు, భౌతిక సంసారంలో అనేక దుఃఖాలు, ఆతృతలు ఉండడం వలన వాటి నుంచి బయటపడడానికి ఈ విధంగా చేస్తుంటాడు అన్నమాట. కాబట్టి బుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకోవాలి. ఏమిటది ఈ బుద్ధిని ఉపయోగించి? ఇక్కడ ఇంకొక పదం ముఖ్యమైనది చూస్తే ఆత్మ సంస్థం అన్నాడు. ఇది మాయవాదులు అనొచ్చు, ఆత్మ గురించి ఆలోచించాలి ఇంకేమీ లేదని. కానీ ఆత్మ సంస్థం, సంస్థ అంటే ఒక సంస్థలో ఒకళ్ళే వ్యక్తులు ఉంటారా, ఒకళ్ళ వ్యక్తులు ఉంటారా, ఎక్కువ మంది ఉంటారా? ఎక్కువ మంది ఉంటారు. మరి ఆత్మ సంస్థం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆత్మ అనేది కేవలం ఒకటే కాదు, ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. ఏమిటవి? పరమాత్మ, భగవంతుడు, ఇవన్నీ కూడా ఆత్మ సంస్థం. కాబట్టి మనం, మన యొక్క చేతనం వీటిలో ఉండాలి, ఆత్మ సంస్థం. ఆ సంస్థలో ఉన్నతమైన వ్యక్తి ఎవరు? పరమాత్మ, భగవంతుడు. కాబట్టి మన చేతనం ఎక్కడ ఉండాలి, దేని గురించి ఆలోచించాలి? ఆత్మ సంస్థం అంటే మనస్సు ఆత్మ సంస్థంలో ఆత్మ ఎందే ఉండాలంటే మనస్సుని కృష్ణుడిపై లగ్నం చేయాలి. ఎవరు? ధ్యానయోగులు. భక్తి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు కూడా లగ్నం చేస్తారు. లగ్నం చేశామని ఒక దగ్గర కూర్చోరు. ధ్యానయోగి మాత్రం లగ్నం చేసి ఒక దగ్గర కూర్చొని అలా ధ్యానిస్తూ ఉంటారు, ఏదో సిద్ధుల కోసం ఇంకేదో ఇంకేదో చేస్తారు. కానీ భక్తి యోగులు ఎవరైతే భగవద్భక్తులు ఉంటారో వాళ్ళు కేవలం ఒక చోట కూర్చోరు. మనసు భగవంతుడిపైనే ఉంటుంది, కృష్ణుడిపైనే. ఆత్మ సంస్థం వాళ్ళకు కూడా, ఆత్మ సంస్థం మన కృత్వ, వాళ్ళు కూడా మనసుని ఆత్మ సంస్థం, ఏదైతే ఆత్మ గురించి అంటే భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాని గురికి కూర్చుంటారా? లేదు, ప్రహ్లాదుడిలాగా ప్రచారం చేస్తుంటారు, భగవంతుడికి సేవ చేస్తుంటారు. ప్రహ్లాదుడు కూడా ప్రసాదం తీసుకుంటాడు, అన్నీ చేస్తుంటాడు ప్రహ్లాదుడు. అదేవిధంగా భక్తులందరూ కూడా, అందుకే భక్త శిరోమణి ప్రహ్లాదుడు అని, అందరూ కూడా ఆయన్ని అనుసరిస్తూ ఉంటారు. ఏ విధంగా అనుసరిస్తారు? మనం కూడా ప్రసాదం తీసుకుంటాం, ప్రచారం చేస్తాం, అన్నీ సాధారణమైన వ్యక్తుల్లా కనపడతాం బయటికి. సాధారణమైన భక్తులందరూ, భక్తులందరూ కూడా అలాగనే కనపడుతుంటారు. కానీ వాళ్ళకి తెలియదు అనమాట, అది ఇక్కడ రహస్యం. బయట వాళ్ళకి అర్థం కాదు అసలు వీళ్ళు ఎందుకు ఇలా, వీళ్ళు కూడా మనలాగనే తింటున్నారు, మనలాగే చేస్తున్నారు, అన్ని మనం ఏ విధంగా చేస్తున్నాం అలానే ఉన్నాం. కానీ వాళ్ళకి దివ్యమైన ఆనందం ఉంది, భక్తులకి. మనకో ఇతరులకో లేదు. పూర్తిగా ఆతృత, ఆందోళన, దుఃఖం. మనం ఈ భౌతిక సంసారంలో మనుగడ కోసం పోరాటం ప్రతిక్షణం. వాళ్ళు అదేమి లేదు. అందుకని ఏంటి, కించిదపి నకించిదపి చింతయేత్. వాళ్ళకేంటి, నాకు కించిదప్పి చింత ఎత్ ఇక దేని గురించి చింతింపరాదు. వాళ్ళు చింతించరు దేని గురించి, వాళ్ళు ఆలోచించరు. ఉదాహరణకి నాకు రేపు ఆహారం ఎలాగా, మా అమ్మాయికి పెళ్ళవుతుందా, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా, ఎలా చదువుతారు, ఏంటో 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 అని ఆలోచించరు. ఎందుకని, వాళ్ళు ఏదైతే కృష్ణుడు ఇచ్చింది ఉందో శాస్త్రం, దాని ప్రకారం వెళ్తున్నారు కనుక, దీని ప్రకారం నేను నడుచుకుంటున్నాను కనుక మిగతాదంతా కూడా కృష్ణుడు చూసుకుంటాడు, నా ప్రయత్నం నేను చేయాలి కృష్ణుడు చెప్పింది చేయడానికి. కాబట్టి వాళ్ళకి వేరే ఆలోచన అవసరం లేదు. అది ఎటువంటిదైనా పరిణామం ఎటువంటిదైనా అవ్వచ్చు. అంటే ఇతర వ్యక్తుల విషయంలో మనం చేసే పనుల వలన ఇతర వ్యక్తుల విషయంలో వ్యక్తుల దృష్టిలో ఏదో తప్పు చేసినట్లు కనిపించవచ్చు వాళ్ళకి, లేదా నిజంగానే అలాగనే జరగవచ్చు. భౌతిక దృష్టితో చూసినట్లయితే ఒక అంటే సక్రమంగా మనం ఎక్కువ ధనం, ఉదాహరణకి ఎక్కువ ధనం సంపాదించలేదు మనం చేయడం వలన. చూసారా మీరు ఈ విధంగా భక్తియుక్త సేవలో ఉండడం వలన, భక్తి చేయడం వలన ఎక్కువ ధనం సంపాదించలేకపోయారు, ధనికులు అవ్వకులు లేకపోయారని ఇతరులు అనుకుంటారు. కానీ దానివల్ల భక్తుడికి ఏమి నష్టం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి నా కించిదపి చింతయేత్, ఆత్మ సంస్థం మన కృత్వ నా కించిదపి చింతయేత్. కాబట్టి ఆ విధంగా మనం భగవంతుడి యొక్క సేవలో నియుక్తం అవుతూ మిగతా దేని గురించి కూడా ఆలోచించకూడదంటే అర్థం అది. కాబట్టి ఇది ఎలా అర్థం చేసుకోమని చెప్తున్నాడు కృష్ణుడు, ఎలా అర్థం చేసుకోవాలి? బుద్ధితోటి. అందుకే భక్తి యోగానికి ఇంకొక పేరేంటి, ఇంకొక పేరేంటి భక్తి యోగానికి మరొక పేరేంటి, బుద్ధి యోగం. భక్తి యోగాన్ని బుద్ధి యోగాన్ని కూడా అంటారు. నిజంగా బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరంటే భక్తి యోగులే. సంపూర్ణమైన పరిపక్వత చెందిన బుద్ధి కలిగిన వాళ్ళు భక్తి యోగులు. మిగతా వాళ్ళకి లేదా బుద్ధి అంటే ఉంది, ఎందుకని వాళ్ళు కూడా పరమాత్మ గురించి ఆత్మ గురించి జ్ఞానం ఉంది. కానీ పరిపక్వత చెందిన బుద్ధి సంపూర్ణంగా వికసించింది పూర్తి జ్ఞానం ఎవరిదంటే భక్తి యోగులది. ఎందుకని కృష్ణుడు చెప్తున్నాడు, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. కృష్ణుడు ఎక్కడ చెప్తున్నాడు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. మనుష్యాన బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్. ఏంటది శ్లోకం, వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుదుర్లభ. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుదుర్లభ. అతనే మహాత్ముడు, అతనే జ్ఞానవంతుడు. అది ఎప్పుడు సంభవం? బహునాం జన్మనాం అంతే. కాబట్టి ఎవరైతే ఇప్పుడు కృష్ణుణ్ణి అర్చిస్తూ, కృష్ణుడి నామం ముఖ్యం కలియుగంలో, హరినామ సంకీర్తనలో మాత్రమే నిమగ్నం అవుతూ ఇక ఏ అన్య దేవతల్ని ఆరాధించకుండా ఎవరిని ఆశ్రయించకుండా ఉంటారో వాళ్ళు మహాత్ములు. వాళ్ళు మహాత్ములు, అందులో సందేహమే లేదు. వాళ్ళు ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కంటే కూడా గొప్పవాళ్ళు. ఎవరైతే కృష్ణుని ఆశ్రయించి హరినామ సంకీర్తన చేస్తూ భక్తియుక్త సేవలో మాత్రం నిమగ్నమయ్యి ఇంక ఎటువంటి ఇంద్రియ భోగంతో కోరికలు కోరకుండా ఉంటారో వాళ్ళు. కాబట్టి ఇది మనకి వెంటనే సంభవం కాదు, కానీ మన దృష్టి నుంచి చూస్తే ఇది వెంటనే కాదు. ఎందుకని, మనకు కొన్ని జన్మలు పడతాయి. కానీ కృష్ణుడి దృష్టి నుంచి చూస్తే కృష్ణుడు వెంటనే ఇస్తున్నాడు మనకి. ఎందుకని, మనం అనేక కోటానుకోట్ల జన్మలు ఎత్తాం, అందులో 4 జన్మలో 10 జన్మలో భక్తి చేసి కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. కోటానుకోట్ల జన్మల్లో 10 జన్మలు తీసేస్తే 10 జన్మలు ఎంత సమయం? చాలా కొద్దిపాటి సమయం. కొన్ని కోట్ల 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 సంవత్సరాల్లో మనం 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాలు ఎంత సమయం అవుతుంది? చాలా స్వల్పమే కదా, పెద్ద మార్పు ఏమి లేదు. కాబట్టి కృష్ణుడి దృష్టిలో వెంటనే వెళ్ళిపోయినట్లే మనం. మనం కొన్నిసార్లు అనుకుంటాం, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను భక్తి చేస్తున్నాను, నామం చేస్తున్నాను, వెంటనే నన్ను కృష్ణుడు తీసుకెళ్ళడం ఏంటి అని అనుకుంటాం. ఎందుకంటే మనలో ఆ తీవ్రమైన కోరిక వచ్చే వరకు కూడా కృష్ణుడు ఇక్కడే ఉంచుతాడు మనం. ఆ తీవ్రమైన కోరిక వచ్చినప్పుడు, ఎందుకని మళ్ళీ ఇక్కడికి రాకూడదు కాబట్టి. అది కూడా ఎంత సమయంలో జరుగుతుంది? చాలా స్వల్పంగానే జరుగుతుంది. ఇక్కడ శనై శనై అంటున్నాడు, ఎందుకని నెమ్మది నెమ్మదిగా. మన దృష్టితో చూస్తే అది నెమ్మదిగా, ఎందుకని 100 సంవత్సరాలు అయిపోయింది, 1 జన్మ అయిపోయింది, 2 జన్మలు, ఎన్ని జన్మలు ఇంకా చేయాలి, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, కృష్ణుడి సేవ నేరుగా చేయాలనుకోవచ్చు. కాబట్టి మన దృష్టి నుంచి మెల్లగా అనిపిస్తుంది, కానీ కృష్ణుడి దృష్టి నుంచి మనలో తీవ్రమైన కోరిక వచ్చిన వెంటనే తీసుకెళ్తాడు. దీనికి ఒక భాగవతంలో ఒక ఉదాహరణ ఉంది. ఎంత వెంటనే వెళ్ళిపోవచ్చు అంటే, మనం భగవంతుడి దగ్గరికి తీవ్రమైన కోరుకుంటే, ఖట్వాంగ మహారాజు అని ఒక రాజు ఉన్నాడు, మీలో కొంతమంది తెలిసే ఉంటుంది, తెలుసా? ఖట్వాంగ మహారాజుకి దేవతలు అంటే చాలా ఇష్టం. అతను మంచి భక్తుడు, భగవంతుడి గురించి జ్ఞానం ఉంది. కాబట్టి ఒకసారి ఏం జరిగిందంటే, దేవతల తరఫున యుద్ధం చేసే శక్తివంతమైన రాజులు ఎవరు లేరు, దేవలోకంలో కూడా వాళ్ళు ఓడిపోతున్నారన్నమాట. ఎవరిపై? రాక్షసుల మీద. ఇంకెవరి మీద ఉండదు, రాక్షసుల మీద. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఖట్వాంగ మహారాజుని అడిగారన్నమాట, దయచేసి మీరు మా తరఫున యుద్ధం చేయమని. అప్పుడు ఈయన దేవలోకానికి వెళ్ళి అక్కడ రాక్షసులపై తీవ్రంగా యుద్ధం చేసి మొత్తానికి విజయం సాధించాడు. ఎవరో? దేవతలు, ఖట్వాంగ మహారాజు. అంతెందుకు మనకి యుధిష్ఠిరుడి సహాయం కూడా తీసుకున్నారు కొన్నిసార్లు దేవతలు, యుధిష్ఠిరుడు, అర్జునుడు, వీళ్ళందరి యొక్క సహాయం. ఎవరైతే భక్తులైన గొప్ప రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దేవతలతో సమానమే. ఎందుకని? దేవతలందరూ ఎవరు? భగవంతుడి భక్తులు. వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తి చేస్తారు, ఇంకేం చేయరు. దేవతలందరికీ తెలుసు కృష్ణుడే భగవంతుడే. ఇక్కడే భూమి మీదే ఈ మాయావాదం, నాస్తికత్వం ఇవన్నీ ఉండేది. ఇక్కడ అక్కడేమి లేవు ఇవన్నీ. వాళ్ళందరికీ తెలుసు, జ్ఞానం ఉంది. ఏమిటి? కృష్ణుడు భగవంతుడే. కాబట్టి ఎప్పుడైతే యుద్ధంలో గెలుస్తారో అప్పుడు ఖట్వాంగుడు ఇక నేను వెళ్ళిపోతానంటారు భూమి మీదకి. అప్పుడు వాళ్ళు అంటారు, ఏదైనా వరం కోరుకో, మీకు ఏం వరం కావాలంటే అది ఇస్తామని దేవతలు. అయితే బుద్ధి కలిగిన వాడు ఎవరు? ఖట్వాంగుడు, భక్తుడు కదా. ఏమడిగాడంటే, నాకు ఇంకా ఎంత సమయం ఉంది, నేను ఎంతకాలం జీవిస్తాను అని అడిగాడు. అప్పుడు కేవలం ఒక గడియ మాత్రమే ఉంది సమయం, వెంటనే మరణిస్తారని చెప్పారు దేవతలు. అప్పుడు అతను ఏం చేశారు? సాధారణంగా మనమైతే ఒక గడి అంటే కొన్ని నిమిషాలు చెప్పాలంటే, కొన్ని నిమిషాలు అంటే మనం ఏం చేస్తాం, త్వరగా విల్లు రాసి భార్యకో పేదగో ఇంకేదో ధనం ఆస్తి పంపకాలో, లేదా చివరిసారిగా మా అబ్బాయి ఎక్కడున్నాడు, అమ్మాయి ఎక్కడుంది ఒకసారి చూద్దాం, లేదంటే వాళ్ళు పెళ్లి చేసేద్దాం, ఇద్దరు ఇక్కడే ఉన్నారు పెళ్లి చేసేద్దాం అని ఇంకేదో ఆలోచిస్తారు. కానీ ఖట్వాంగ్ కూడా అవేమి ఆలోచించాలి, ఆయనకి రాజ్యం ఉంది, రాణి అందరూ ఉన్నారు, అన్నీ వదిలేశాడు. ఇక్కడ ఏ విధంగా చెప్పి, కించిదపి నా చింతయ్యేది, నా కించిదపి చింతయ్యేది, కించిదపి నా చింతయ్యేది. ఏమి ఆలోచించలేదు. ఏం ఆలోచించాడు? కృష్ణుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టి. ఎక్కడికి వచ్చి? భూమి మీదకి వచ్చి. మళ్ళీ అక్కడే స్వర్గంలో ఉంటే ఏమవుతుంది? సురకన్యలు, సురాపానం అన్నీ ఉంటాయి అక్కడ ఇంద్రియ భోగానికి. అవి మళ్ళీ ఆకర్షించే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే భూమి మీదకి వచ్చి కేవలం కృష్ణుడి గురించి ధ్యానం చేయడం మొదలుపెట్టి. ఎందుకు? కొన్ని క్షణాలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే అవుతుందండి. అప్పుడు వెంటనే వైకుంఠం వెళ్ళిపోయాడు. కాబట్టి మనలో తీవ్రమైన కోరిక ఉంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం చాలా కొద్ది సమయంలో వెళ్ళిపోవచ్చు. కానీ మనలో ఆ తీవ్రమైన కోరిక లేదు. లేదని మనకు ఎలా తెలుసు? ఎలా అంటే, ఇదిగోండి ప్రతి ఆదివారం కార్యక్రమం అంటే ఎంతమంది వస్తున్నారు? ప్రతిరోజు ఉదయం మనకి ప్రవచనం జరుగుతుంది, దయచేసి రండి అంటే వాళ్ళకి చాలా సమయం ఉన్నప్పటికీ కూడా, వయసు అయిపోయినప్పటికీ కూడా మనం మన యొక్క బాధ్యతలన్నీ పూర్తయినాయి. కానీ మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర ఉండి న్యూస్ పేపరో టీవీయో చిన్నపిల్లలతో ఆడుకోవడం తప్ప ఇక్కడికి మనం రాము కదా. మనలో కోరిక లేదు. ఏదో అప్పుడప్పుడు హరే కృష్ణ చేస్తే ఏం, ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉంటాం. కృష్ణుడి దగ్గరికి వెళ్దామంటే ఆషామాషి కాదనమాట, తేలికైన విషయం కాదు. ఎందుకని? కృష్ణుడి దగ్గర ఎవరుంటారు? వాళ్ళ పూర్తిగా ప్రతి అణువు, వాళ్ళ శరీరం ప్రతి అణువు కూడా నేను ఏ విధంగా కృష్ణుని ఆనందపరచాలి అని ఆలోచిస్తుంటుందంట శుద్ధ భక్తులు. వాళ్ళ శరీరం, వాళ్ళ మనసు అన్నీ కూడా కృష్ణుడి కోసం. మరి మనం ప్రతి క్షణం నేను ఎలా ఆనందంగా ఉండాలి అని ఆలోచిస్తున్నాం. మనం హరే కృష్ణ చేస్తే మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది, హరే కృష్ణ చేస్తే నాకు ప్రశాంతత వస్తుందా అంటే నా గురించి అది కూడా మనం ఆలోచించాలి అంతే కదా. హరే కృష్ణ చేస్తే నాకేం వస్తుంది? కాబట్టి శుద్ధ భక్తులు అవ్వడం అనేది అంత తేలికైన విషయం కాదు, చాలా గంభీరమైన విషయం, చాలా లోతైన విషయం. చాలా దానికోసం మనకి ఓర్పు అనేది ఉండాలి. శనై శనై మెల్లగా మన దృష్టి నుంచి చూస్తే ఇది మెల్లగా వెళుతుంది కాబట్టి ఓర్పు అనేది వహించాలి. వచ్చిన వెంటనే ఏమిటి నా మనసు లగ్నం అవడం లేదు, మీరందరూ బాగా చేస్తున్నారు కదా, మిగతా వాళ్ళు ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళు ఎంతకాలం చేశారు, ఎన్ని జన్మలు చేశారు భక్తియుక్త సేవ, మన యొక్క సేవ ఎంతవరకు, మనం ఎప్పుడు మొదలు పెట్టాం, మనకెంత కర్మ ఉంది, వాళ్ళకెంత ఉంది, ఇవన్నీ చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి ఓర్పు అనేది అవసరం. ఓర్పుతోటి బుద్ధిని ఉపయోగించి తెలుసుకోవాలి, బుద్ధిని ఉపయోగించి తెలుసుకోవాలి. ఏమిటి, భక్తియుక్త సేవలో అనేక మెళుకువలు ఉన్నాయి. అపరాధాలు అంటే ఏమిటి, అపరాధాల నుంచి బయటపడడం ఎలాగా, అనర్థాలు ఏమిటి, ఏ విధంగా నామం చేయాలి, నామం యొక్క మహిమ, ఈ విధంగా అనేకమైనవి ఉన్నాయన్నమాట భక్తియుక్త సేవ గురించి అనేక విషయాలు. భక్తియుక్త సేవ గురించి చర్చించుకుంటూ పోతే భగవంతుడి గురించి, భక్తియుక్త సేవ అంటే భగవంతుడు భక్తుల గురించి ఎలా చేయాలి ఏమిటనేది, అది అనంతుడు ఎవరైతే ఆదిశేషుడు ఆయన ఎన్ని రోజులు కీర్తిస్తున్న భగవంతుడి గురించి భక్తుల గురించి అది పూర్తి అవ్వడం లేదు. కాబట్టి చాలా ఉంది ఇక్కడ తెలుసుకోవడానికి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ఏముంది, కృష్ణుడు భగవంతుడు, మనం సేవకులు, మనం ఆయన సేవ చేయాలి అంతే కదా అర్థమైపోయింది అనుకుంటాం. కాదు, అందరితో అయిపోలేదు, అనేకమైనవి ఉన్నాయి అందులో, చాలా సూక్ష్మమైన విషయాలు. మన హృదయంలో అనేకమైన సూక్ష్మమైన భౌతిక కోరికలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా బయటకు తీసేయాలంటే అవి ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఏమిటనేది తెలుసుకోవాలి కదా. కాబట్టి ఈ సమాధి ఏదైతే మనకు చెప్పుకుంటున్నామో, సమాధి స్థితికి వెళ్ళాలంటే ఓర్పు వహించాలి, బుద్ధిని ఉపయోగించాలి. నాకించిది అభిచింతయేత్, మరి ఏ ఇతర అన్యమైన దాని గురించి ఆలోచించకూడదు. ఇది కృష్ణుడు 2వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ పురునందన. ఒక్కటే ఒకటి లక్ష్యం. ఏమిటది వ్యవసాయాత్మిక బుద్ధి అంటే, కేవలం కృష్ణుడిని సంతృప్తి పరచడం ద్వారా నేను అన్నీ సాధించగలను, మిగతావన్నీ ఏవైతే నాకు అవసరమైనవి ఉన్నావో అవన్నీ కూడా వస్తాయి, కాబట్టి కృష్ణుడిని ఒక్కడిని సంతృప్తి పరచాలి అనే కోరికే మనసులో ఉండడం. అనే కోరికతో ఉండడం అంటే ఇంకా మనం ఆహారం తినకుండా నిద్రపోకుండా కృష్ణుని సంతృప్తి పరచాలి అని అనుకుంటూ ఉండడమా, కాదు. అది ఏదైతే కృష్ణుని సంతృప్తి పరచడం కోసం మనం నిద్రపోవాలి, ఎందుకంటే ఈ శరీరానికి నిద్ర అవసరం, ఆహారం అవసరం, ఆహార విహార ఇవన్నీ కూడా అవసరం తగిన పళ్ళలో, అంతవరకు మనం తీసుకోవాలి. అదేవిధంగా మనకు అనేకమైన బాధ్యతలు ఉన్నాయి, అవి వదిలేసి వెళ్ళిపోతే అది కూడా అధర్మమే, దాని వలన కూడా పాపం వస్తుంది. ఉదాహరణకి ఒక గృహస్థుడు అదంతరంగా భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళడం తప్పు, కాబట్టి ఆ బాధ్యతలు నిర్వర్తించి మాత్రమే అతను సన్యాసో లేదా వానప్రస్థుడు అవ్వాలి, కానీ ఆ మధ్యలో వదిలేయకూడదు. కానీ వాళ్ళు కూడా సమాధిలో ఉండొచ్చు తను గృహస్థుగా. ఎవరు మనకి మంచి ఉదాహరణ అంటే శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ల వారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన జడ్జిగా ఉంటూ కూడా భగవంతుడి యొక్క సేవ చేశారు, ఎప్పుడూ కాదు కలియుగంలోనే 100 సంవత్సరాలు లోపే ఇదంతా జరిగింది. కాబట్టి అది సంభవం. చాలామంది అంటారు మేము ఉద్యోగం అటు ఇటు వెళ్తాం, సాధ్యమైనంత వరకు మనకి ఇబ్బంది కలిగే విధంగా ఏదైతే ఉద్యోగం ఏదైనా మన పని ఉందో అది లేకుండా మనకి భక్తికి అనుకూలంగా ఉండేటువంటి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని ఎంచుకోవడం మంచిది. కానీ మీరు ఎటువంటి ఉద్యోగం ఎటువంటి వ్యాపారం ఎటువంటి పని చేసినా భౌతిక సంసారంలో కష్టాలు అనేవి తప్పవు, ఇబ్బందులు అనేవి తప్పవు. ఎందుకని, ఇది దుఃఖాలయం అశాశ్వతం, అనేక దుఃఖాలు ఎదురవుతుంటాయి మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎక్కడున్నా, కానీ వాటిని ఓర్పు వహించి ఓర్చుకుంటూ మనం భక్తియుక్త సేవలో ముందరికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది చేయాలి. అందుకే ఇక్కడ కృష్ణుడు ఆ ఓర్పు రావాలంటే మనకి ఏముండాలి, నిశ్చయం, ధృతి గృహీతయ. దీని ముందర శ్లోకంలో కూడా సనిశ్చయేన, ధృతి గృహీతయ అంటే నిశ్చయం, సనిశ్చయేన అంటే దృఢమైన నిశ్చయం. దృఢమైన నిశ్చయం ఉండాలి. ఏమిటి, కృష్ణుని ఎలాగైనా కృష్ణుని యొక్క ప్రేమని పొందాలి అనే దృఢమైన నిశ్చయం ఉంటే అప్పుడు ఓర్పు వస్తుంది, అప్పుడు ధైర్యం, ఇవన్నీ కృష్ణుడు ఎలాగైనా నన్ను కాపాడుతాడు, కృష్ణుడు నన్ను చూసుకుంటాడు అని ఈ నమ్మకం వస్తుంది. కృత నిశ్చయం ఉండాలి. ఆ నిశ్చయం ఎలా వస్తుంది? మనం శాస్త్రాన్ని విశ్వసించినప్పుడు, శుద్ధ భక్తుల్ని విశ్వసించినప్పుడే నిశ్చయం వస్తుంది. మన శాస్త్రాన్ని విశ్వసించకుండా మనం ఇప్పుడు దేన్ని నమ్ముతున్నాం? మన మనస్సును నమ్ముతాం, మన ఇంద్రియాలని, మన శరీరాన్ని నమ్ముతున్నాం. వీటి ద్వారా మనం ఆనందంగా ఉండగలం. కానీ మనం గురు, సాధు, శాస్త్ర వీటిని విశ్వసించాలి. దానివలన మనకి నిశ్చయం అనేది ఏర్పడింది. కాబట్టి ఓర్పు అనేది వహించడం చాలా ముఖ్యం. ఓర్పు వహిస్తూ మొదట్లో కష్టంగా ఉంటుంది భక్తియుక్త సేవ చేయడం, సాధన చేయడం. కానీ ఓర్పుతో చేస్తూ చేస్తూ ముందరికెళ్తే, ఎప్పుడైతే మనం అనర్థాల నుంచి మెల్లగా బయటపడుతుంటామో అప్పుడు రుచి అనేది మొదలైంది సేవలో. ఒకసారి ఆ రుచి మొదలైనాక ఇంకా మనకి ఎవరు చెప్పవసరం లేదు. మనం చాలా వేగంగా ముందరికి వెళ్ళిపోతాం భక్తి సేవ. ఆ రుచే మనల్ని ముందరికి తీసుకెళ్తుంది. కానీ ఆ రుచి వచ్చే వరకు కష్టం. కాబట్టి ఎవరైతే మనం జపం రోజు 4-5 చేస్తున్నాం, కొన్ని రోజులు కష్టంగా అనిపిస్తుంది చేయడం, 10 మాలలు ఇవన్నీ అయినా చెయ్యాలి. ఎందువలన మనలో అనర్థాలు ఉండడం వలన ఆ పాప కృత్యాలు, అనర్థాలు, అపరాధాలు ఉండడం వలన మనం చేయలేకపోతున్నాం. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి అవి తెలుసుకోవాలి. ఏమిటి అపరాధాలు, ఏమిటి అనర్థాలు తెలుసుకొని దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ బుద్ధిని, అదే బుద్ధిని ఉపయోగించు ప్రయత్నం చేస్తూ నామం చేయాలి. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు, సూచనలు
చెప్పేదంతా కూడా సేవ అనే పదాన్ని ఎక్కువ పేస్తున్నారు ప్రతిసారి. కానీ ఇక భక్తుడు అనే భక్తి ఒక కష్టాల్లో కుటుంబాల్లో కానీ లేకపోతే కానీ తను సేవ చేయాలని భగవంతు దగ్గరికి రావట్లేదు తన కష్టాలు తీర్చమని. తర్వాత ఈ అంటే ఏదో ఒక లంచం పెట్టడం కానీ అది ఇంకోటి కావచ్చు. నేను చెప్పింది మీకు అసలు తన కష్టాలు తనకి, లేకపోతే వివాహం కావచ్చు, లేకపోతే తన ఆర్థిక కష్టాలు కావచ్చు, తన కష్టాలను చెప్పుకుని నన్ను తీర్చమనే వస్తున్నారు తప్పించి. లేకపోతే మీరు చెప్పిన జపం కూడా నేను కరెక్ట్ గా చెప్తున్నాను, జపం కూడా నా కష్టాలు తీర్చమని చెప్తున్నారు కానీ ఆయన సేవ చేయాలనేటువంటి
చేయడం లేదు.
అలా చేయట్లేదు. అది నాకున్న కష్టాలు
అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి,
ప్రతి కష్టాన్ని ఆయన చెప్పుకుని తీర్చమనేటువంటి గురికొస్తున్నారు తప్పించి.
అవును,
ఆయన సేవ చేయాలని ఉద్దేశం మీద.
ప్రశ్న ఏమిటి అంటున్నారు? మీ ప్రశ్న ఏమిటి? అది నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రశ్న
కోరుకోవడం తప్ప అంటారా?
తప్ప అంటే అలా కోరుకోవడం తప్ప అంటే తప్పు కాదు. అది తప్పేం కాదు. భగవంతుడి దగ్గరకు వచ్చి నా కష్టాలు తీర్చమని కోరుకోవడం తప్పు కాదు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, చతుర్విధ భజంతే మాం జనానాం సుకృతినోర్జున ఆర్ధో జిజ్ఞాసుర్ అర్ధార్థి జ్ఞాని చ భరతర్షవ. ఆర్ధో జిజ్ఞాసుర్ అర్ధార్థి జ్ఞాని. జ్ఞాని అంటే తెలుసుకున్నవాడు అంటే నాలుగు రకాల వాళ్ళు ఉంటారు. ఏమిటి? ఒకడు కష్టాలు వచ్చినాడు భగవంతుడి దగ్గర వచ్చి తీర్చమని అడుగుతాడు. ఒకడు జ్ఞానంతో పూర్తిగా కృష్ణుడు భగవంతుడని తెలుసుకొని భక్తి చేయడానికి వస్తాడు. ఇంకొకడు జ్ఞానం సంపాదించడానికి భగవంతుడి దగ్గరికి వస్తే ఏదైనా మనకు జ్ఞానం వస్తుందేమో అని. ఇంకొకడు ఐశ్వర్యం కోసం, కష్టాలు కాకుండా ధనికుడు అవ్వడానికి. ఇట్లా నాలుగు రకాలుగా వస్తారు. కృష్ణుడు ఏమంటాడంటే, ఈ నాలుగు రకాల వాళ్ళు మంచివాళ్లే, ఎవరు చెడ్డవాళ్ళు కాదు. కానీ వీళ్ళందరిలో ఉత్తముడు ఎవరు? ఎవడైతే జ్ఞానించే భరతర్షభ, జ్ఞాని, జ్ఞానంతో పూర్తి జ్ఞానాన్ని పొందాడు. ఏమిటి? జ్ఞానవాన్. అందుకే నేను చెప్పాను, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఓ వాసుదేవుడే అన్నిటికి మూలం. ఆయన శుద్ధ భక్తియుక్త సేవ చేయడమే మన కర్తవ్యం, అదే మనకి శ్రేయస్కరం అని ఎవరైతే తెలుసుకుని అలా నిమగ్నం అవుతాడో వాడు ఉత్తముడు అని చెప్తున్నాడు. కాబట్టి మిగతా వాళ్ళు చేసేది తప్పు కాదు. కానీ అలా చేయడం అనేది మనకి అది శాశ్వతమైన పరిష్కారం కాదు మన యొక్క సమస్యలకి. మన యొక్క సమస్య ఏమిటి? భౌతిక సంసారంలో ఉండడమే పెద్ద సమస్య. ఇది భౌతిక జీవనం గడపడం. భౌతిక జీవనం గడపడమే పెద్ద సమస్య. కాబట్టి ఈ భౌతిక జీవనం నుండి బయటపడడానికి, ఆధ్యాత్మిక జీవనంలోకి పూర్తిగా వెళ్ళాలంటే, స్వామి నాకు మా అమ్మాయి పెళ్లి చేయి, నాకు ఉద్యోగం ఇప్పించు, ఇది చెయ్యి అది చెయ్యి అంటే బయటికి వెళ్తామా? ఆ సమస్య తీరొచ్చు, స్వామి తీరుస్తాడు, అందులో సందేహమే లేదు. ఇచ్చేయగలడు, ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి, మీకు కావాల్సిన 1 లక్ష రూపాయలు ఇవ్వలేడా? చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు, మీ అబ్బాయికి ఒక అమ్మాయి కావాలంటే ఇచ్చేస్తాడు, అయ్యేం సమస్య కాదు. కానీ అది తీసుకోవడం వలన మన అసలైన సమస్య భౌతిక జీవనం పూర్తి అవుతున్నట్టు లేదు కదా, అది కొనసాగుతూనే ఉంది కదా. అందువల్ల తెలివైన వాడు ఎవరు? జ్ఞానవాన్. అది కాబట్టి అది తప్పు కాదు. కాబట్టి ఇప్పటి వరకు మనకు అటువంటి అవగాహన ఉంటే దాన్ని వదిలిపెట్టి ఇక్కడి నుంచి మనం ఓహో కృష్ణుడి సేవ చేయడానికి మనం సన్నద్ధం అవ్వాలి. ఆ సేవ ఎలా చేస్తాం? సేవ సేవ అంటే అందరూ వచ్చి ఇక్కడ సేవ చేయలేకపోవచ్చు, అంటే మందిరం ఉండడం, వంట చేయడం చేయలేకపోవచ్చు, మందిరం అర్జనం చేయలేకపోవచ్చు, భగవంతుడి కోసం వంట చేయలేకపోవచ్చు, అందంగా అలంకరించలేకపోవచ్చు. ఎందుకని అందరికి ఆ స్థాయిలో లేరు కదా, అన్ని నియమాలు పాటిస్తూ ఆ స్థాయిలో లేరు. కాబట్టి సేవన్ముఖేహి జిహ్వాదో, మొదటి సేవ ఏంటి? హరినామం చేయడం ప్రతిరోజు, ఆ సేవను వదలకూడదు. తర్వాత భగవద్గీత యథాతథం రోజు అధ్యయనం చేయడం, దానికంటే ముఖ్యమైనది సాధువుల నుంచి భక్తుల నుంచి వినడం, శ్రవణం, భాగవతం మనం రోజు చెప్తున్నాం ఇక్కడ. చాలామంది రమ్మండి, ఎవరు రావడం లేదు, అది సేవే. ఈ శ్రవణం ద్వారానే నిజంగా సేవాభావం అనేది మనలో వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సేవలే, శ్రవణం చేయడం, ప్రచారం చేయడం, భగవంతుడి కోసం వండడం, జపం చేయడం అన్ని. కానీ మొదట్లో మనం చాలా సులభంగా చేయగలిగింది, ఎవరైనా చేయగలిగింది, హరే కృష్ణ మహామంత్రం జపించడం, కీర్తించడం, భగవద్గీత భాగవతం శ్రవణం చేయడం. స్మరణ అంటే మనసులో జరిగేది స్మరణ. ఈ సెల్ ఫోన్లు ఆగవనమాట. సెల్ ఫోన్తో ఉంటే మనం ఇంకేం స్మరణానికి వెళ్తాం? సెల్ ఫోన్లే ఒక గంట సేపు వదలకపోతే ఇంక సమాధి ఎక్కడ? అంటే సమాధి అంటే శుద్ధ భక్తులు అవ్వడం. ఇంకేమైనా ఉన్నాయి? హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాదకి జై.